We turn again today to continue our study in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈనాడు కొనసాగిస్తూ ఉన్నాం.
We've been looking at the Gospel of Matthew and seeing what we can learn from Jesus' words, actions, circumstances that he took people through.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటల ద్వారా మరియు ఆయన చేసిన క్రియల ద్వారా ప్రజలను ఆయన తీసుకువెళ్లిన సంఘటనల ద్వారా మనం నేర్చుకోవటానికి మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం.
టు అండర్స్టాండ్ హౌ వి ఆర్ టు లివ్ అవర్ లైఫ్ ఇన్ ఒబీడియన్స్ టు ఆల్ దట్ హి కమాండెడ్.
ఆయన ఏ సంగతులు ఆజ్ఞాపించారో వాటిని గైకొని విధేయత ఏ విధంగా చూపించాలో అర్థం చేసుకోవటానికి.
వి సా ద లాస్ట్ టైం హౌ హి వెంట్ త్రూ గెత్సెమని డ్రెడింగ్ బ్రేక్ అప్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్.
గత అధ్యయనంలో మనం చూశాము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహవాసం కోల్పోతాడని ఎంత దుఃఖాక్రాంతుడై భయపడ్డాడో మనం చూశాం.
వాట్ వి లెర్న్ ఫ్రమ్ దాట్?
దాని నుండి మనం ఏమి నేర్చుకున్నాం?
దట్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి కెన్ ఎవర్ డిజైర్ ఆన్ ఎర్త్.
తండ్రితో సహవాసం అనేది ఈ భూమి మీద మనము కోరుకోదగిన అన్నింటికంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైనది.
It's the thing that we must value more than anything else on the face of this earth.
ee bhoomeda mari denikante kuda ekkuga adi ento viluvainadi.
Fellowship with the Father,
tandrito sahavasam,
everything else is unimportant.
Migilinanta kuda anta pramukhyamaindi kaadu.
We don't understand the value of that, and that's why we sin so lightly.
Dani viluva manaku ardham kaaledu kabatti ento teligga paapam chestu untam.
Every time we sin, our fellowship with the Father is broken.
మనం పాపం చేసిన ప్రతిసారి తండ్రితో సహవాసం అనేది కోల్పోతాం.
We must learn to value fellowship with the Father so intensely. That's what will help us to hate sin.
తండ్రితో సహవాసానికి మనం ఎంతో ప్రాముఖ్యతనివ్వాలి, విలువనివ్వాలి. అది మాత్రమే మనల్ని పాపమును ద్వేషించేటట్లు చేస్తుంది.
And that's what we learned from that example of Jesus dreading to drink that cup.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ గిన్నెలోని త్రాగటానికి ఎందుకు భయపడ్డారో ఆ ఉదాహరణ బట్టి మనం దీన్ని నేర్చుకోవచ్చు.
We must also come to the place where we dread any break of fellowship with the Father.
Tandito sahavasanni manam kolpoye paristhiti vachinappudu daniki manam kuda ento bayapattam nerchukovali.
Which can come through something wrong that we have done, where we have violated our conscience and not listened to the Holy Spirit.
పరిశుద్ధాత్ముడు చెప్పేది మనం వినకుండా మన మనస్సాక్షి చెప్పేదాన్ని అతిక్రమించి తప్పు చేయటం ద్వారా ఈ పరిస్థితి రావచ్చు.
That's how break of fellowship with the Father comes for us.
తండ్రితో సహవాసాన్ని ఆ విధంగా మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది.
And that is sin.
అది పాపము.
Sin results in a break of fellowship with the Father.
తండ్రితో సహవాసాన్ని కోల్పోవడం ద్వారా పాపం అనేది వస్తుంది.
And that's what the Lord wants to. That's what he died to deliver us from.
దాని నుండి విడిపించడానికే ప్రభు మన గురించి మరణించారు.
He died in order that our fellowship with the Father might never be broken.
ఆయన ఎందుకు మరణించాడంటే మనము తండ్రితో అసలు సహవాసాన్ని కోల్పోకూడదని.
Look at sin like that.
పాపాన్ని ఆ విధంగా చూడండి.
He died so that I might be freed from sin, means he died so that my fellowship with the Father might never be broken.
మనల్ని పాపము నుండి విడిపించడానికి ఆయన మరణించాడు అంటే దాని అర్థం ఏంటంటే తండ్రితో మన సహవాసాన్ని మనం అసలు కోల్పోకుండా ఉండాలని ఆయన మరణించాడు.
He was willing to break fellowship with the Father, which he valued so much, so that my fellowship with the Father may never be broken.
తండ్రితో సహవాసానికి ఆయన ఎంతో విలువనిచ్చాడు, అయినా కూడా తండ్రితో నా సహవాసం కోల్పోకూడదని ఆయన ఆ సహవాసాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు.
When you look at it like that, we value fellowship with the Father.
ఆ విధంగా మనం చూసినట్లయితే తండ్రితో సహవాసానికి మనం ఎంతో ప్రాముఖ్యతనిస్తాం.
While he was still speaking, Matthew 26:47, behold, Judas, one of the 12, came up accompanied by a great multitude with swords and clubs.
మత్తయి సువార్త 26:47 వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదీలు పట్టుకుని వచ్చెను.
And he was betraying him, gave them a sign saying, whoever I shall kiss, he's the one, seize him.
ఆయన అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందను ఆయనే యేసు, ఆయన్ను పట్టుకుండని వారికి గుర్తు చెప్పెను.
It's really amazing how Judas could betray someone who was so kind to him.
యూదా పట్ల ఎంతో కనికరం కలిగి ఉన్న ప్రభువును యూదా పట్టించటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.
I think he was a bit disturbed that Jesus was not really taking over power as a ruler and destroying the Romans.
యేసుక్రీస్తు ప్రభువారు అధికారాన్ని తీసుకోకుండా రోమా సామ్రాజ్యాన్ని నశింపచేయకుండా ఆ విధంగా ఉంటున్న కారణాన్ని బట్టి బహుశా యోధా కొంచెం కలత చెంది ఉండొచ్చు.
He thought he could sort of be the prime minister under Jesus or something like that.
యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయినట్లయితే బహుశా నేను ప్రధానమంత్రిని అవుతానని అనుకుని ఉండొచ్చు యోధా.
And he found Jesus was not at all interested in political power and Judas was disappointed.
యేసుక్రీస్తు ప్రభువుకి ఈ రాజ్య అధికారం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్న కారణాన్ని బట్టి యూదా కలత చెందాడు.
He was only interested in changing people's souls and Judas Iscariot was not interested in that.
యేసుక్రీస్తు ప్రభువుకేమో ప్రజల ఆత్మలను రక్షించడానికే ఆసక్తి ఉంది, యూదాకేమో ఆసక్తి లేదు.
And so he went up to Jesus and said, "Hail Rabbi."
ఆయన యేసును వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభము అని చెప్పాడు.
He never called him Lord.
ప్రభు అని ఎప్పుడు ఆయన పిలవలేదు.
He would always call him Rabbi.
బోధకుడా అని మాత్రమే ఎప్పుడు పిలిచేవాడు.
And kissed him.
ఆయన్ను ముద్దు పెట్టుకున్నాడు.
And Jesus said to him, "Friend."
యేసు యోధాను స్నేహితుడా అని పిలిచాడు.
He called Peter Satan in rebuking him, but when he spoke to Judas, he called him friend.
పేతురును గద్దించేటప్పుడేమో సాతానా అని పేతురును పిలిచాడు, కానీ యోధా తన్ను అప్పగిస్తున్నప్పుడు స్నేహితుడా అని పిలిచాడు.
And said, "Do what you have come for."
నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పాడు.
He had nothing in his heart.
తన హృదయంలో ఏమీ పెట్టుకోలేదు ప్రభు.
He wanted to let Judas know, "I've got nothing against you."
నా హృదయంలో నీకు విరోధంగా ఏమీ లేదు అని ప్రభు యూదాకు తెలియజేయాలనుకున్నాడు.
I know what you're going to do, but you're my friend.
నీవేం చేయబోతున్నావో నాకు తెలుసు, అయినా నీవు నా స్నేహితుడవు.
And even that did not melt the hard heart of Judas at that moment.
అది కూడా ఆ క్షణంలో యూదా యొక్క కఠిన హృదయాన్ని కరిగించలేకపోయింది.
And then they came, laid hands on Jesus and seized him.
ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆయన మీద పడి ఆయన్ను పట్టుకున్నారు.
And one of those who were with Jesus reached out and drew out his sword and struck the slave of the high priest and cut off his ear.
యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను.
That was Peter, who took out the sword and chopped off the ear. And
కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికింది పేతురు.
Jesus said to him, "Put your sword back into its place, for all those who take up the sword shall perish by the sword."
అప్పుడు యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు, "నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు."
You know, in Luke 22 we read it was Jesus himself who told them to take swords when they before they get to Gethsemane.
లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం, వాళ్ళు గెత్సెమనే అనే చోటుకు వెళ్ళక మునుపు యేసుక్రీస్తు ప్రభువే మీరు కత్తిని పెట్టుకోమని వాళ్ళకు చెప్పాడు.
And Peter could have said, "Lord, what do you mean? Don't use the sword."
ప్రభు మరి కత్తిని ఉపయోగించొద్దు అని మీరు అంటున్నారేంటి అని పేతురు అడిగొండొచ్చు ప్రభును.
You're the one who told us to take a sword, and that's why we brought it, to defend you.
కత్తి పెట్టుకోమని చెప్పింది మీరే కదా, మిమ్మల్ని కాపాడటానికి అందుకే మేము కత్తి పెట్టుకున్నాం.
And Jesus said, "That's not what I asked you to bring the sword for."
మిమ్మల్ని కత్తి పెట్టుకోమని చెప్పింది అందుకు కాదు.
You must never use the sword in attack.
మీరు దాడి చేయడానికి కత్తిని ఉపయోగించమని నేను ఎప్పుడు చెప్పలేదు.
I asked you to bring the sword so that if the Roman soldiers took out their sword to slash your face, you could lift up your sword and protect your face.
మిమ్మల్ని కత్తి పెట్టుకోమని నేను ఎందుకు చెప్పానంటే, రోమా సైనికులు వాళ్ల ఖడ్గము తీసి ఉపయోగించేటప్పుడు మీ ముఖముల మీద తగులుతుందేమో, అప్పుడు మీ కత్తిని అడ్డు పెట్టుకోవటానికి నేను ఆ విధంగా చెప్పాను.
It was for defense, not for attack.
కాబట్టి మీరు ఖడ్గములు దాడి చేయడానికి కాదు, కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి.
So when we read the command in Luke 22 to take a sword with you and combine it with this word says, "Put your sword back, for those who take up the sword will perish by the sword."
లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చదివినట్లుగా మీరు కత్తి పెట్టుకోమని ప్రభు చెప్పారు. ఈ వాక్య భాగంతో మనం పోల్చి చూసినట్లయితే ఇక్కడ ప్రభు కత్తిని మీ వరలో పెట్టుకోమని చెప్తున్నాడు, కత్తి చేత పట్టుకున్న వాడు కత్తి చేతనే నశించును.
To take the sword with you is for defense.
తమను తాము రక్షించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారిని కత్తి పెట్టుకుని వెళ్లమన్నాడు.
To take up the sword is to attack people.
కానీ కత్తి దూయటం అనేది మాత్రం వేరే వాళ్ల మీద దాడి చేయటానికి.
He says, "That's completely wrong."
ఆ విధంగా చేయటం తప్పు.
It's wrong for us to attack people, but it's perfectly all right for us to defend ourselves when we are attacked.
వేరే వాళ్ల మీద దాడి చేయటం తప్పు, కానీ వేరే వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవటం అనేది సరైందే.
That is the message we get from putting those two verses together about having a sword but not taking it out to attack people.
ఈ రెండు వచనాలను దగ్గర పెట్టుకుని మనం చూసినట్లయితే ఈ సందేశం మనకు లభిస్తుంది. కత్తి మన దగ్గర పెట్టుకోవాలి, కానీ కత్తి వేరే వాళ్ల మీద దాడి చేయడానికి దోయకూడదు.
And then Jesus said further.
అతర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభు చెప్తూ,
If you take up the sword, you'll perish with the sword.
నీవు కత్తి పట్టుకున్నట్లయితే కత్తితోనే నశిస్తావు.
So it's dangerous to go in this attacking way.
కాబట్టి ఈ విధంగా వేరే వాళ్ల మీద దాడి చేయడం అనేది ఎంతో ప్రమాదకరమైంది.
Verse 53. Don't you think that I could appeal to my father?
53వ వచనము. ఈ సమయమున నా తండ్రిని నేను వేడుకొనలేనని మీరు అనుకుంటున్నారా?
You think I cannot appeal to my father right now and he will put at my disposal 72,000 angels, 12 legions of angels.
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు, 72,000 మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా?
One legion is 6,000 angels.
ఒక సేనా వ్యూహము అంటే 6,000 మంది దూతలు.
72,000 angels can come down here right now if I just ask my father.
నేను తండ్రిని అడిగినట్లయితే ఇప్పుడే 72,000 మంది దూతలు నన్ను రక్షించడానికి వస్తారు.
And we read in the Old Testament that In the time of Hezekiah, one angel killed about 180,000 of the enemies of the Lord.
పాతనిబంధనలు హిజ్కియా సమయంలో మనం చూస్తాము ఒక దేవదూత 180,000 మంది ప్రభు యొక్క శత్రువులను చంపివేసినట్లుగా.
Can you imagine how what 72,000 angels could have done?
72,000 మంది దూతలు ఏం చేయగలరో మీరు ఊహించగలరా?
And the Lord said no.
కానీ ప్రభు ఆ విధంగా నేను చేయను అని చెప్పాడు.
I'm not going to ask for that.
దాని గురించి నేను అడగను.
Because then how will the scripture be fulfilled?
నేను ఆ విధంగా చేసినట్లయితే లేఖనం ఏ విధంగా నెరవేర్చబడుతుంది?
If I ask God to protect me from all types of problems, how will the scripture be fulfilled?
సమస్యలన్నిటి నుండి రక్షించమని కాపాడమని నేను అడిగినట్లయితే లేఖనం ఏ విధంగా నెరవేర్చబడుతుంది?
We need to apply that in our life also.
మన జీవితాల్లో కూడా దీన్ని అన్వయించుకోవాలి.
If I ask God to protect me from every single problem in life, how will I fulfill my ministry?
జీవితంలో వచ్చే ప్రతి సమస్య నుంచి కూడా రక్షించమని ప్రభువును మనం అడిగినట్లయితే మన పరిచర్యను మనం ఏ విధంగా నెరవేర్చగలం?
How then shall the scriptures be fulfilled?
అలా అయితే లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడతాయి?
So prayer is not a means of asking God to save us from all problems and protect us from all calamities. No.
ప్రతి సమస్య నుండి మనల్ని రక్షించమని, ప్రతి విపత్తు నుండి మనల్ని రక్షించమని అడగటానికి ప్రార్థన ఒక సాధనం కాదు.
God allows some things to happen in our life so that we can have a ministry.
Mana jeevithamlo manam paricharya kaligi undinatluga devudu konni vishayalu mana jeevithamlo jarigunatluga anumatisthadu.
I mean if Jesus had got the angels down to protect him at that time he would not have fulfilled his ministry.
Aa samayamlo devadootalu vachi yesu christu prabhuni rakshinchinatlayite aina paricharyana aina neraverchi undevadu kaadu.
And if God protects us from all types of problems in this world we will not have a ministry to others.
ఈ లోకంలో మనకు కలిగే ప్రతి సమస్య నుండి కూడా ప్రభు మనల్ని రక్షించినట్లయితే వేరే వాళ్లకు పరిచర్య చేయడానికి మనకే పరిచర్య ఉండదు.
Sometimes we have to go through what other people go through in order for us to empathize with their problems.
కొన్నిసార్లు ఇతరులు ఏవైతే కష్టాలు గుండా వెళ్తున్నారో మనం కూడా ఆ కష్టాలు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆ విధంగా వాళ్ల మీద మనం సానుభూతి చూపించినట్లుగా.
And that's why God does not protect his children from certain types of suffering.
అందుకే దేవుడు తన పిల్లలను కొన్ని రకాల శ్రమల నుండి కాపాడు.
We've got to go through in India crowded trains and standing in long queues to get things done.
Bharat deshamlo mana panulu kavataniki manamu baga raddiga unna railalo prayaninchali, baga paduvuga unna queue lo nilabadali.
Going to government offices and waiting hours on end and going back again and again to get a permit or something like that.
ప్రభుత్వ కార్యాలయాల్లో గంటలు గంటలు వేచి ఉండాలి, ఏదైనా అనుమతి పొందడానికి మరలా మరలా వాటికి వెళ్తూ ఉండాలి.
Because that's what everybody else in our country is going through.
ఎందుకంటే మన దేశంలో మిగిలిన వాళ్ళందరూ కూడా అలానే వెళ్తూ ఉంటారు.
And sometimes very often God doesn't shorten the process and make it easier for us by removing all the road blocks.
కాబట్టి ప్రభు ఏం చేస్తూ ఉంటారంటే తరచుగా ఆ రోడ్డు బ్లాకులను తీసివేసి మన పనిని సులభతరమేమీ చేయడు.
We face the same road blocks that everybody in our country faces.
మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో మనం కూడా వాటిని ఎదుర్కొంటాం.
And that's how we can empathize with them.
ఆ విధంగా వాళ్ల పట్ల మనం సానుభూతి చూపించవచ్చు.
Understand the struggles they're going through and we can say we face the same thing but we've learned to rejoice always.
కాబట్టి వాళ్లతో మనం ఈ విధంగా చెప్పొచ్చు, మీరు ఎటువంటి ప్రయాసం గుండా వెళ్తున్నారో మాకు తెలుసు, మేము కూడా వీటికుండా వెళ్లాము, అయినా కూడా మేము ఆనందిస్తూ వచ్చాం.
We've learned to trust God to help us.
మాకు సహాయం చేయనట్లుగా ప్రభువుని మేము నమ్మటం నేర్చుకున్నాం.
We've learned to be anxious for nothing.
మేము దేని గురించి చింతించకుండా ఉండాలని నేర్చుకున్నాం.
But if we are protected from all calamities and problems and trials by prayer, then we have no ministry to others.
అన్ని రకాల విపత్తుల నుండి, శ్రమల నుండి, ఆ సమస్యల నుండి ప్రార్థన ద్వారా మనం రక్షించబడినట్లయితే ఇతరులకు పరిచర్య చేయడానికి మన దగ్గర ఏమీ ఉండదు.
So he says, I'm not going to call 72,000 angels come protect me. No.
కాబట్టి 72,000 మంది దూతలు వచ్చి నన్ను రక్షించినట్లుగా నేనేమి పిలవను.
Let the scriptures be fulfilled.
లేఖనాలు నెరవేర్చబడాలి.
And Jesus said to the crowds of people who come as to capture him, have you come out with swords and clubs to arrest me as if I'm a robber? As you going against robbers?
యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకుని వచ్చిత్రా.
Every day I used to sit in the temple teaching and you did not seize me then.
నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
What's the need for coming like this as if I'm trying to run away from you?
నేనేదో మీ దగ్గర నుండి పారిపోయినట్లుగా ఈ విధంగా వచ్చారేంటి?
But all this has taken place that the scriptures of the prophets may be fulfilled.
అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను.
Then all the disciples left him and fled.
అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయిరి.
These folks who had said we will never leave you.
మేము నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టమని చెప్పిన వాళ్ళు వేరు.
When we face trouble, when we face a risk to our own life, they forsook Christ.
వాళ్ళు ఎప్పుడైతే శ్రమను ఎదుర్కొంటున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చిందో, వాళ్ళు క్రీస్తును విడిచిపెట్టారు.
And we will also, unless we are filled with the Holy Spirit and have built up our love for Jesus Christ in our hearts.
మనం పరిశుద్ధాత్మతో నింపబడకపోయినట్లయితే, ఆ విధంగా క్రీస్తు కొరకైన ప్రేమను మన హృదయంలో పెంపొందించుకోకుండా ఉన్నట్లయితే, మనము కూడా ఇదే విధంగా విడిచిపెడతాము.
Those who are self-confident and say, even if all men leave you, I will not leave you, will usually be the first ones to leave.
ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకంతో అందరూ విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టనని చెప్తారో, మొట్టమొదట వాళ్లే విడిచిపెట్టి వెళ్లిపోతారు.
So let him who thinks he stands take heed lest he fall, the Bible says.
నేను నిలుచున్నాను అని చెప్పు ప్రతివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది.
It's good for us to have low thoughts about ourselves and to recognize that we could deny the Lord as well.
మనం కూడా ప్రభువుని విడిచిపెట్టగలము అని మన మీద మనకు తక్కువ ఆలోచనలు కలిగి ఉండటం మంచిది.
And then those who had seized Jesus led him away to Caiaphas, the high priest, where the scribes and the elders were gathered together.
యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన్ను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉన్నారు.
And Peter also was following at a distance, far as the courtyard of the high priest, and entered in and sat down with the officers to see the outcome.
పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయన్ను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవాలని బంటరతులతో కూడా కూర్చుండెను.
In another gospel it says it was John who spoke to the gatekeeper to allow Peter to come in.
వేరే సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది, యోహాను ద్వారపాలకునితో మాట్లాడి పేతురు లోపలికి వచ్చేటట్లు అనుమతి ఇప్పించాడు.
Otherwise Peter would not have been able to come in.
లేనట్లయితే పేతురు లోపలికి వచ్చిండేవాడు కాదు.
John was related to the high priest and so he could speak to the gatekeeper and let Peter come in.
యోహాను ప్రధాన యాజకునికి బంధువు కాబట్టి ఆ ద్వారపాలకునితో మాట్లాడి పేతురుకి అనుమతి ఇప్పించాడు.
Otherwise Peter would have been outside.
లేనట్లయితే పేతురు బయట ఉండేవాడే.
Now think of the result of his coming in.
పేతురు లోపలికి రావటం వలన జరిగిందేంటో చూడండి.
Because he came in, he was questioned by certain people and he denied the Lord 3 times.
ఆయన లోపలికి వచ్చాడు కాబట్టి కొంతమంది ఆయన్ను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రభువుని ఎరుగునని ముమ్మార్లు బొంకాడు.
Once a servant girl asked him, said, I know this man, and he denied it and he let down the Lord.
ఒకసారి పని అమ్మాయి ఈ విధంగా అడిగింది, నీవు కూడా వారిలో ఒకడవు కదా అని, అంటే నేను క్రీస్తుని ఎరుగునని పేతురు అబద్ధం చెప్పాడు.
సో ఇట్ ఆల్ బిగాన్ విత్ జాన్ స్పీకింగ్ టు ద గేట్ కీపర్ అండ్ ఆస్కింగ్ పీటర్ టు కమ్ ఇన్.
కాబట్టి ఇదంతా ఎందుకు జరిగింది అంటే, యోహాను ద్వారపాలకునితో మాట్లాడి పేతురుని లోపలకు రప్పించాడు కాబట్టి.
And he must have thought later on, boy, I wish John hadn't spoken to the gatekeeper.
ఒకవేళ తర్వాత పేతురు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, యోహాను ఆ ద్వారపాలకునితో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని.
If he hadn't spoken, I wouldn't have got in and I wouldn't have been tempted.
యోహాను మాట్లాడకుండా ఉండి ఉన్నట్లయితే నేను కూడా లోపలికి వచ్చి ఉండేవాడిని కాదు, ఆ విధంగా శోధింపబడి ఉండేవాడిని కాదు.
బట్ గాడ్ అలౌస్ us to be tempted.
కానీ మనం శోధించబడినట్లు దేవుడు అనుమతిస్తాడు.
Maybe to show us our weakness if we are too proud.
నీకు బాగా గర్వం ఉన్నట్లయితే నీవెంత బలహీనుడివో చూపించడానికి కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు.
Or to help us to be strong if we are humble.
లేక మనం దీనులమైతే ఇంకా బలవంతులంగా ఉండటానికి దేవుడు ఆ విధంగా చేస్తాడు.
You see, we have two things that temptation accomplishes.
కాబట్టి మనం చూసినట్లయితే ఒక శోధన అనేది రెండు విషయాలను సాధిస్తుంది.
If you are proud, God will allow us to fall in temptation.
నీవు గర్విష్టివైనట్లయితే నీవు శోధనలో పడినట్లు దేవుడు అనుమతిస్తాడు.
To break us and to show us it, you are so weak, it's impossible for you to overcome.
మనల్ని విరగొట్టడానికి నీవెంతో బలహీనుడివి, నీ సొంత శక్తితో నీవు జయించడం అసాధ్యం అని చూపించడానికి దేవుడు ఆ విధంగా చేస్తాడు.
If you are humble, God will give you grace in that temptation to be an overcomer, and that will make you stronger.
నీవు దీనుడవైనట్లయితే ఆ శోధనను జయించడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు, ఆ విధంగా నీవు బలవంతుడు అవునట్లుగా.
So there is a purpose in temptation.
కాబట్టి శోధనలో ఒక ఉద్దేశం ఉంటుంది.
To break us or to strengthen us.
మనల్ని విరగొట్టడానికి లేక బలవంతులుగా చేయడానికి.
God gives grace to the humble, but he opposes the proud.
దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు.
And so when Peter came in, it says the chief priests and the whole council kept trying to obtain false testimony against Jesus in order to put him to death.
పేతురు లోపలికి వచ్చిన తర్వాత ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసుని చంపవాలని ఆయనకు విరోధంగా అబద్ద సాక్ష్యం వెతుకుతూ ఉన్నారు.
You know, they had some semblance of justice, and so they tried to get some witnesses to tell some lies.
కాబట్టి వాళ్ళు తీర్పు తీర్చడానికి వాళ్ళు మోపిన నేరం మీద సాక్ష్యాలు ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా అబద్ధపు సాక్షుల కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు.
బట్ ఈవెన్ దెన్ దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ, ఈవెన్ దో మెనీ ఫాల్స్ విట్నెసెస్ కేమ్ ఫార్వర్డ్ టు టెల్ ఆల్ టైప్స్ ఆఫ్ లైస్.
అబద్ధ సాక్షులు అనేకలు వచ్చి అనేక రకమైన అబద్దాలు చెప్పడానికి వచ్చినా కానీ వాళ్లకు సాక్ష్యం ఏమీ దొరకలేదు.
But finally, two people came forward and said in verse 61, "This man stated, 'I am able to destroy the temple of God and to rebuild it in 3 days.'"
తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పెను అని వాళ్ళు చెప్పారు.
Now you know very well that Jesus never said anything of the sort.
యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయం గురించి ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చెప్పలేదని మీకు తెలుసు.
You know what did these witnesses say?
ఈ సాక్షులు ఏం చెప్తున్నారంటే,
"This man said, 'I am able to destroy the temple of God and to rebuild it in 3 days.'"
నేను దేవాలయమును పడగొట్టి మరలా నేను 3 దినముల్లో కట్టుదును అని ఆయన చెప్పాడని వాళ్ళు చెప్పారు.
Now compare that with the actual statement of Jesus, what he said, which is described in John's Gospel chapter 2.
ఈ మాటలను యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఏం చెప్పారో దాంతో పోల్చి పరిశీలించినట్లయితే,
where he said to the people in verse 19, "Destroy this temple and in 3 days I will raise it up."
19వ వచనంలో ప్రభు ప్రజలతో ఏం చెప్పారంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో దాన్ని లేపుదును అని వారితో చెప్పాను.
"Destroy this temple and in 3 days I will raise it up."
ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో దాన్ని లేపుదును.
This man stated, "I am able to destroy the temple of God." That's not what he said.
కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మనుషుడు నేను దేవాలయమును పడగొడతానని చెప్పాడు అని చెప్తున్నారు. కానీ ప్రభు ఆ విధంగా చెప్పలేదు.
He never said, "I'm going to destroy the temple of God."
దేవాలయాన్ని నేను పడగొడతాను అని ఎప్పుడు ప్రభు చెప్పలేదు.
You know, it's just a little addition.
దాని కొంచెం ఇళ్ళు కలిపారు.
But if you don't remember exactly what he said 3.5 years ago, because this statement was made at the beginning of Jesus' ministry,
ఒకవేళ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో ఖచ్చితంగా వాళ్ళకి గుర్తులేనట్లయితే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల క్రితం దీన్ని చెప్పారు ఆయన పరిచర్య ప్రారంభంలో.
People say, "Yeah, I remember him saying something like that."
ఆయన ఆ విధంగా చెప్పినట్లు నాకు గుర్తుంది అని చెప్తున్నారు.
Well, that's not exactly what he said.
కానీ ఆయన ఆ విధంగా చెప్పలేదు.
There's a lot of difference between saying, "If you destroy the temple, I will raise it up in 3 days."
మీరు దేవాలయాన్ని పడగొట్టినట్లయితే 3 దినాల్లో నేను దాన్ని లేపుతాను అని చెప్పేదానికి,
and saying, "I will destroy this temple and then I will raise it up, I will rebuild it in 3 days."
నేను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని లేపుతాను మరలా కడతాను అని చెప్పేదానికి ఎంత వ్యత్యాసం ఉంది.
So very often you find this type of very subtle, either deliberate addition of a word or the removing of a word or sometimes unknowingly.
తరచుగా ఇటువంటి నర్మగర్భమైన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కావాలని ఏదో ఒక పదాన్ని కలపటమో తీసేయటమో చేస్తుంటారు, కొంతమంది తెలియక ఆ విధంగా చేస్తూ ఉంటారు.
There's a lot of false witnessing going on, accusation based on false quotations of the statements of others in Christendom.
ఈనాడు క్రైస్తవత్వంలో ఏం జరుగుతుంది అంటే ఇతరులు చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి దాని గురించి ఎంతో అబద్దపు సాక్ష్యం చెప్పటం అనేది జరుగుతూ ఉంది.
He said, back and forth.
Marla ade cheptuntaru, ayan cheppadu ani.
And so often we don't remember.
Tarachuga manam deenni gurtunchukomu.
In some cases people are not deliberately telling lies.
Konni sarlu aithe prajalu kavalani abaddalu chepparu kani.
They have just forgotten what exactly was said.
Kachithanga em cheppabadindo vallu marchipotharu.
And so we see here, then they are called false witnesses.
Kabatti vallu manam ikkada chustunnam, vallu abaddapu sakshulu ani pilavabaddaru.
You add one word to it and you're a false witness.
చెప్పబడిన దానికి ఒక మాట నువ్వు కలిపినా కానీ నువ్వు అబద్ధపు సాక్షివే.
It says here, finally two false witnesses came forward.
ఇక్కడ చెప్పబడింది తుదకు ఇద్దరు అబద్ధపు సాక్షులు వచ్చారు.
They said what sounded like the truth, but it was not the truth.
వాళ్ళు చెప్పింది సత్యంలాగా అనిపించింది కానీ సత్యం కాదు.
And the high priest stood up and said to him, "Don't you make an answer?"
ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరం ఏమియో చెప్పవా అని అడిగాడు.
What is it that these men are testifying against you?
Viruni meda palugutunna sakshyam emani ayina adigadu.
Jesus could have said, "Hey, listen, I did not say I am able to destroy the temple of God."
Okka vela Yesu Christ prabhu ee vidhanga cheppagaligi undevade devalayanni nenu padagodtanu ani cheppaledu ani.
I said, "If you destroy it, I will rebuild it."
Meeru devalayanni padagodite nenu marla kadtanu ani cheppanu.
But he kept silent.
Kani Yesu maunanga unnadu.
What an example. Matthew 26 verse 63.
Matthew suvartha 26 adhyayam 63 vachanam enta goppa maadiro kada.
Jesus kept silent.
Yesu orakondenu.
You see that later on also when he stood before Pilate, that he wouldn't answer a word.
Aa tarvata manam chustam aina Pilate edutta kuda okka maata kuda maatladaledu, maunanga unnadu.
He kept silent because he knew that whatever he said they were going to tear it to pieces.
యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు.
They say, "Well, he's telling a lie or something like that."
ఆ లేదు ఆయన అబద్ధం చెప్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటారు.
So he just kept silent.
అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు.
And the high priest said to him, "I adjure you by the living God that you tell us whether you are the Christ, the Son of God."
అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ను చూచి, "నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను."
"Are you the Messiah, the Son of God?"
"నీవు దేవుని కుమారుడవా, మెస్సయావా?"
And Jesus said, "You have said it yourself."
అందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అన్నారు, "నీవు అన్నట్టే."
Or in other words, "Yes, I am."
ఇంకో మాటలో చెప్పాలంటే, "అవును, నేనే."
"But I tell you, hereafter you will see the Son of Man sitting in the right hand of power and coming in the clouds of heaven."
ఆ తర్వాత ప్రభు ఈ విధంగా చెప్పాడు, "ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమును కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు."
He's talking about his own second coming. He says, "You're going to see it."
యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నారు, మీరు చూస్తారు అని చెప్పాడు.
And the high priest tore his robes.
ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు.
Which is the way of showing disgust with witness or a criminal.
ఒక అబద్ధపు సాక్ష్యాన్ని బట్టి కానీ నేరస్తుడిని బట్టి కానీ అసహ్యం వేసినప్పుడు, అసహనం కలిగినప్పుడు ఈ విధంగా చేస్తారు.
He tore his clothes and said he has blasphemed.
ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకుని, వీడు దేవదూషణ చేశాను అని చెప్పాడు.
What further need do we have of witnesses? You have heard him blaspheme yourself.
మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా.
I mean, he asked a question and Jesus replied.
ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడిగాడు, దానికి యేసుక్రీస్తు ప్రభు జవాబిచ్చాడు.
And he was just taunting him to say something so that he'd have some excuse to get all the crowd to turn against him.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏదో చెప్పాలని ఈయన ప్రేరేపిస్తూ వచ్చాడు. ఆ విధంగా జన సమూహం అందరూ కూడా ప్రభుకు వ్యతిరేకంగా తిరగబడాలని ప్రధాన యాజకుడు ఆ విధంగా చేశాడు.
And what do you think? He asked.
మీకేమి తోచుతున్నది అని ప్రధాన యాజకుడు అడిగాడు.
And they answered, saying, "He is deserving of death."
అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పారు.
I mean, they had already been worked up to ask for his death.
వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు ఆయన మరణాన్ని మనం కోరదామని.
They've been taught to ask for his death.
ఆయన మరణానికి పాత్రుడు అని చెప్పమని వీళ్ళు ముందే చెప్పబడ్డారు.
They were just stooges of the high priest and the other Pharisees.
ప్రధాన యాజకుడు పరిసయ్యులు ఏదైతే చేయాలనుకున్నారో వీళ్ల ద్వారా చేశారు.
They said, yeah, we want his death.
అతని మరణమే మాకు కావాలని వాళ్ళు చెప్పారు.
I'm amazed at that, you know.
దీన్ని బట్టి నేను ఎంత ఆశ్చర్యపోయాను.
Because I can't believe that in that crowd there was nobody whom Jesus had healed.
అంత గొప్ప జనసమూహంలో యేసుక్రీస్తు ప్రభు చేత స్వస్థత పొందని వ్యక్తులు లేరని నేను నమ్మను.
I can't believe that in that crowd there was nobody who had a relative whom Jesus had healed.
అంత గొప్ప జనసమూహంలో ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచారో వాళ్లకు సంబంధించిన బంధువులు లేరని నేను నమ్మను.
There must have been, and they completely forgot about all that.
ఆ గుంపులో ఉండి ఉండాలి, కానీ దాని గురించి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు.
It's amazing man's ingratitude.
మనిషిని యొక్క కృతజ్ఞత లేని భావము ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా.
How he quickly he forgets what God has done for him, what other people have done for him.
దేవుడు ఆ వ్యక్తికి ఏం చేశాడో లేక ఇతర మనుషులు ఆ వ్యక్తికి ఏం చేశాడో ఎంత త్వరగా మర్చిపోతారో కదా.
They forgot what Jesus did.
ప్రభు వాళ్ళ కొరకు ఏదైతే చేశాడో దాన్ని వాళ్ళు మర్చిపోయారు.
They spat on his face and beat him with their fists.
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గుద్దారు.
And others slapped him and said, prophesy to us, you Christ, who is the one who hit you?
కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని చెప్పారు.
Taunting him, troubling him, spitting on him, and he never said a word.
ఆయన్ను రెచ్చగొట్టారు, ఇబ్బంది పెట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, అయినా కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
Like it says in Isaiah 53, they led him like a sheep to the slaughter.
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వధకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన తీసుకుని వచ్చారు.
And like a sheep before her shearers is dumb.
బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు.
He did not open his mouth.
అతడు నోరు తెరవలేదు.
Isaiah 53 verse 7. He was oppressed and he was afflicted. But he didn't open his mouth.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు.
Like a lamb that is led to the slaughter, like a sheep that is silent before his shearers, he did not open his mouth.
బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు.
Three times in that verse it says did not open his mouth, was silent.
మూడు సార్లు ఈ వచనంలో అతడు నోరు తెరవలేదు మౌనంగా నుండెను అనుంది.
And you know, a sheep looks very beautiful with wool on it.
గొర్రెకు పైన బొచ్చు ఉన్నట్లయితే ఎంతో అందంగా కనపడుతుంది.
But when it's sheared, when all the wool is taken away, it looks so skinny and ugly.
కానీ బొచ్చు కత్తిరించువాడు ఆ బొచ్చును కత్తిరించినట్లయితే ఎంత అందవిహీనంగా అది కనపడుతుంది.
And when people took away the beauty of Jesus,
ప్రజలు ప్రభు యొక్క అందాన్ని తీసివేసినప్పుడు,
spat on him and hit his face and disfigured it, and
aina mukham meda ummi vesi aina kotti aina roopanni marchinappudu,
despised him and taunted him,
aina trunekarincharu rechagottaru.
He was silent.
Aina maununga unnadu.
It requires tremendous grace to be silent under such provocation.
Aa vidhanga rechagotte paristhitullo kuda maununga undataniki ento krupa avasaram.
But that's where we need to be silent.
కానీ అక్కడే మనం మౌనంగా ఉండాలి.
Dear brothers and sisters, in the house of God, when we are singing his praise, we need to raise our voice and shout with our lungs from the bottom of our heart.
నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం సంఘములో దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు మనం ఎంతో బిగ్గరగా పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి మన హృదయాంతరంగాల్లో నుండి.
Raise our voice as much as we can.
మనం ఎంత వీలైతే అంత బిగ్గరగా పాడాలి.
On the other hand, when we are falsely accused, abused and insulted, we need to keep quiet.
కాని మన మీద నిందలు వేసినప్పుడు, నేరారోపణ చేసినప్పుడు, మనం అపార్థం చేసుకొనబడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి.
We need to know when to raise our voice and when to keep quiet.
మనం ఎప్పుడు బిగ్గరగా పలకాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది మనకు తెలియాలి.
But alas, what do we see among many believers?
కాని అయ్యో, అనేక మంది విశ్వాసుల మధ్య మనం ఏం చూస్తున్నాం?
Many believers, what we see is, in the time of praise they are usually silent or sort of whispering.
Aneka mandi viswasulu em chestuntarante devunni stutincheteppudu maunanga untaru lekapothe gusugusulaadutu untaru mellaga.
But when somebody insults them or hurts them, they raise their voice in defense.
కానీ వాళ్ళని ఎవరైనా అవమానించినప్పుడు నిందించినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి ఇతరుల మీద కేకలు వేస్తారు.
They are upside down.
వాళ్ళు తలక్రిందులుగా ఉన్నారు.
That's the place you should be silent.
ఆ సమయంలో నీవు మౌనంగా ఉండాలి.
In the house of God and they are praising him that we should raise our voice.
కానీ దేవుని మందిరంలో దేవుణ్ణి మనం బిగ్గరగా స్తుతించాలి.
That's why Jesus raised his voice when he was sheared like a sheep. He just was silent.
అందుకే యేసుక్రీస్తు ప్రభు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా నున్నట్లు ప్రభు కూడా మౌనంగా ఉన్నాడు.
And it says in verse 69 Peter was sitting outside in the courtyard.
69వ వచనంలో విధంగా చెప్పబడింది, పేతురు వెలుపట్టి ముంగట కూర్చుండి ఉండగా.
And a certain servant girl came to him and said, "You too were with Jesus the Galilean."
ఒక చిన్నది అతని యద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను.
He denied it before them all, saying, "I don't even know what you're talking about."
అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను.
Imagine saying that.
ఒకసారి ఊహించుకోండి ఆ విధంగా చెప్పటాన్ని.
We're all scared for our lives.
మనందరం కూడా మన ప్రాణాలను బట్టి భయపడుతూ ఉంటాం.
And Peter was scared for his.
పేతురు కూడా తన ప్రాణాన్ని బట్టి భయపడ్డాడు.
He completely forgot about, ignored the matter of being faithful to Christ.
యేసు క్రీస్తు ప్రభువును బట్టి నమ్మకత్వం కలిగి ఉండాలనే విషయాన్ని అతడు మర్చిపోయాడు. లేదు లేదు, అసలు నువ్వు మాట్లాడే సంగతే నాకు తెలియదు అన్నాడు.
Now don't judge him and compare yourself with him.
మీరు ఆయనతో పోల్చుకుని ఆయన తీర్పు తీర్చొద్దు.
Remember we are living after the coming of the Holy Spirit.
పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం.
And as the Spirit of God is coming to us, we have a certain strength there which Peter did not have.
దేవుని ఆత్మ మన లోపలికి వచ్చాడు కాబట్టి మనకు కొంత బలం ఉంది, కానీ పేతురుకి అవకాశం లేదు.
He was still under the old covenant.
ఆయన ఇంకా పాత నిబంధన క్రిందే ఉన్నాడు.
And when you're under the old covenant, you don't have that strength and power that we can have when we have the Spirit of God dwelling in us.
క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మన లోపల నివసిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనకున్న బలము శక్తి పాత నిబంధన క్రింద ఉన్నట్లయితే ఉండదు.
Every true believer, every true born again believer has got the Spirit of Christ within him.
నిజముగా తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి లోపల కూడా క్రీస్తు యొక్క ఆత్మ ఉంటుంది.
And that gives us strength.
ఆత్మ వల్లనే మనకు బలం కలుగుతుంది.
If we are filled with the Holy Spirit, we are strong to stand true to the Lord in the time of temptation.
నీవు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినట్లయితే శ్రమలు కష్టాలు కలిగినప్పుడు ప్రభు పక్షంగా నిలబడటం సులువవుతుంది.
Otherwise, we will deny him.
లేనట్లయితే ఆయన్ను మనం తిరస్కరిస్తాం.
Let him who thinks he stands take heed lest he fall.
తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను.
And when he had gone out to the gateway, verse 71, another servant girl saw him and said to those who were there, "This man was with Jesus of Nazareth."
అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పాను. 71వ వచనం.
He says, "I am sure this man was Jesus. I've seen him with Jesus."
ఇతడు నజరేయుడైన యేసుతో ఉండటం నేను చూశాను అని చెప్తుంది.
And again he denied it, saying, "I don't know who you are talking about. I don't know the man."
మరలా ఇక్కడ పేతురు తిరస్కరిస్తున్నాడు, ఆ మనిషిని నేను ఎరుగను అని మరలా చెప్పాడు.
And a little later, the bystanders came up and said to Peter, "Surely you also are one of them, for the way you talk gives you away."
కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు నాదుకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నదని అతనితో చెప్పిరి.
And then he began to curse and swear and said, "I don't know the man."
అందుకతడు, ఆ మనిషిని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకుంటుకును మొదలు పెట్టెను.
Immediately a cock crowed.
వెంటనే కోడి కూసెను.
And Peter remembered the word which Jesus had said, "Before a cock crows, you will deny me 3 times."
Kanuka kodi kuyekamunupu neevuna nerugunani mummaru cheppedavani yesu tanato anina maata petru gnyapakamu techukonenu.
Then he went out and wept bitterly.
Velupulaku poi santapapadi yechchanu.
So there we see that the self-confident Peter's strength in himself is shattered.
తన మీద తను అపారమైన నమ్మకం కలిగిన పేతురు యొక్క శక్తి ఇక్కడ విరగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
His self-confidence shattered.
తన మీద తనకున్న నమ్మకము చెదిరిపోయింది.
He was being circumcised inwardly.
అతడు లోపల సున్నతి పొందాడు.
Brought to the place where there had no self-confidence at all.
తన మీద తనకు అసలు నమ్మకమే లేని స్థితికి వచ్చాడు.
A wonderful place of no self-confidence but total dependence upon God alone.
తన మీద తనకు ఎటువంటి నమ్మకం లేకుండా పూర్తిగా దేవుని మీదే నమ్మకం ఉంచే స్థితికి రావటం ఎంతో అద్భుతమైన విషయం.
We see here that a little expression which it's good to think of.
ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, దాని గురించి ఆలోచించడం ఎంత మంచిది.
Before that I want you to look at verse 74.
దానికంటే ముందు 74వ వచనాన్ని చూద్దామని నేను అనుకుంటున్నాను.
Through the crowing of a cock the Lord reminded Peter and he went out and wept bitterly.
కోడి కూయటం ద్వారా ప్రభు చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత పేతురు వెలుపలకు వెళ్లి సంతాపపడి ఏడ్చాడు.
God can use simple things and make us remember promises we made that we have broken.
మనం వాగ్దానాలు చేసి నెరవేర్చని విషయాలను దేవుడు సాధారణమైన విషయాల ద్వారా మనకు గుర్తు చేయగలడు.
Has he ever done some little thing in nature or somewhere some little unexpected thing to remind you of a promise that you broke to the Lord or to somebody else?
ప్రభు కాని లేక ఇతరులకు కాని నీవు వాగ్దానం చేసి నెరవేర్చని విషయాలను నీకు గుర్తు చేయటానికి దేవుడు ఎప్పుడైనా ప్రకృతిలో కాని లేక వేరే విధమైన అసాధారణమైన సంఘటన ద్వారా కాని దేవుడిని గుర్తు చేశాడా?
God does that.
దేవుడు ఆ విధంగా చేస్తుంటాడు.
And God speaks through animals.
దేవుడు జంతువుల ద్వారా కూడా మాట్లాడతాడు.
A cock crowing.
కోడి కూయటం ద్వారా.
A donkey speaking to Balaam.
బిలాముతో గాడిద మాట్లాడింది.
Yes, you can use animals too.
అవును, ఆయన జంతువులను కూడా ఉపయోగించుకోగలడు.
But the other thing I want to show you is in verse 73.
నేను మీకు చూపించాలనుకుంటున్న ఇంకో సంఘటన ఏంటంటే 73వ వచనం.
Where one of the bystanders came up said to Peter, the way you talk gives you away.
కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నాదుకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నది.
అప్లై దాట్ టు యువర్సెల్ఫ్.
నీకు నువ్వు ఇది అన్వయించుకో.
ఐ థాట్ ఆఫ్ ఇట్ లైక్ దిస్.
నేను ఈ విధంగా ఆలోచించాను దాని గురించి.
లార్డ్ ఐ వాంట్ టు బి సచ్ ఎ హోల్ హార్టెడ్ క్రిస్టియన్.
ప్రభువా, నేను మిమ్మల్ని పూర్ణ హృదయంతో వెంబడించే క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నాను.
ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ఇస్ దేర్.
వారికి ఇది ఎంతో వ్యత్యాసంగా విరుద్ధంగా ఉంటుంది.
I want to be such a wholehearted Christian that the way I talk gives me away.
నేను ఎంతో పూర్ణదయంతో ప్రభువు వెంబడించే వాళ్ళలాగా ఉంటున్నాను కాబట్టి నేను మాట్లాడే విధానమే దాన్ని తెలియజేస్తుంది.
That means people say, this is a Christian.
ప్రజలు వచ్చి ఇతడు క్రైస్తవుడు అని చెప్పుకుంటారు.
The way he talks gives him away.
అతడు మాట్లాడే విధానమే దాన్ని తెలియజేస్తుంది.
This guy is a disciple of Jesus.
ఈ వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు.
The way he talks seems to give him away.
అతడు మాట్లాడే విధానమే దాన్ని తెలియజేస్తుంది.
He is obviously a believer.
ఇతడు తప్పకుండా విశ్వాసి అయి ఉండాలి.
That's a wonderful thing to have that testimony.
అటువంటి సాక్ష్యం కలిగి ఉండటం ఎంతో అద్భుతమైన విషయం.
The way we live and the way we talk gives us away.
మనం మాట్లాడే విధానం, జీవించే విధానం దాన్ని తెలియజేయాలి.
People say this person is different.
ఈ వ్యక్తి చాలా వ్యత్యాసంగా ఉన్నాడని ప్రజలు చెప్పుకుంటారు.
I believe it should be like that.
ఈ విధంగానే ఉండాలని నేను నమ్ముతాను.
And I believe that can come only if we are first of all totally circumcised.
నీవు పూర్తిగా నీ అంతరంగంలో సున్నతి చేయబడితేనే ఈ విధంగా వస్తుందని నేను నమ్ముతాను.
All confidence in the self shattered and given up.
నీ మీద నీకున్న నమ్మకం అంతా కూడా చెదరగొట్టబడాలి.
Peter had 3 chances.
పేతురుకి 3 అవకాశాలు వచ్చాయి.
If after the first denial he said, hey, what happened to me? I denied the Lord.
మొదటిసారి తిరస్కరించిన తర్వాత ఏం జరిగింది నాకు, నేను ప్రభుని తిరస్కరించానా అని అనుకోవచ్చు.
And the Lord warned me that I would deny him 3 times.
నేను 3 సార్లు తిరస్కరిస్తానని ప్రభు నన్ను హెచ్చరించాడు.
He doesn't take it seriously.
పేతురు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు.
And a second time he denies again.
మరలా రెండోసారి తిరస్కరించాడు.
He says, hey, I've denied the Lord a second time.
ప్రభు, నేను రెండోసారి కూడా తిరస్కరించాను.
What's happening?
అసలు నాకేం జరుగుతుంది?
And the Lord said, I would deny him 3 times.
ప్రభు నాతో చెప్పాడు నేను ఆయన ముమ్మారు ఎరుగనని బొంకుతానని.
You know, the Lord gives us warnings along the way.
ప్రభు మనకు మార్గ మధ్యంలో హెచ్చరికలు చేస్తూ ఉంటాడు.
అండ్ ఇఫ్ వీ డోంట్ హీడ్ దెమ్ వీల్ ఫైనలీ ఫాలో ఓవర్ ద క్లిఫ్.
వాటిని మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనం కొండ అంచుకు చేరతాం.
That's exactly what happened to Peter.
పేతురు కూడా అదే జరిగింది.
Every time we fall and slip, we should judge ourselves.
మనం పడిపోయినా ప్రతిసారి కూడా మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి.
Go to God.
దేవుని దగ్గరికి వెళ్ళాలి.
I believe that judging ourselves should be a way of life for us.
మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం అనేది మన జీవమునకు మార్గం అని నేను నమ్ముతాను.
All the time to go to God and say, Lord, what are you trying to tell me?
ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వెళ్లి, ప్రభువా మీరు నాకేం చెప్పదలుచుకున్నారు అని అడగాలి.
I want to hear what you're trying to say to me.
మీరు నాకేం చెప్పదలుచుకున్నారో నేను వినటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను.
If I fail once, if I listen to God, I may not fall a second time.
నేను ఒకసారి పడిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి ఆయన మాట విన్నట్లయితే రెండోసారి పడిపోవాల్సిన అవసరం లేదు.
But I don't know, Peter was self-confident even after that. And then a second time.
మరి పేతురు ఆ విధంగా పడిపోయిన తర్వాత కూడా ఇంకా తన మీద తనకు నమ్మకం కలిగి రెండోసారి కూడా పడిపోయాడు.
And he's still self-confident. Instead of recognizing, hey, I'm pretty close now to falling away.
పేతురు ఇంకా తన మీద తను నమ్మకం కలిగి ఉన్నాడు. అయ్యో నేను పడిపోవటానికి అతి సమీపంలో ఉన్నానని తెలుసుకునేదానికి బదులుగా.
But we can say this to his credit.
కానీ అది అతనికి మేలు చేసిందని మనం చెప్పొచ్చు.
That when Peter denied the Lord 3 times, he remembered the word which Jesus had said.
పేతురు 3 సార్లు పడిపోయిన తర్వాత ప్రభు తనకి ఏదైతే చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు.
When we fall into sin, it's good to remember what Jesus says.
మనము పాపంలో పడిపోయినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకోవటం ఎంతో మంచిది.
And he went out and wept bitterly.
ఆ తర్వాత అతడు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు.
He was thoroughly broken there.
అక్కడ ఎంతో విరగొట్టబడినవాడుగా పేతురు అయ్యాడు.
That was the beginning of his turning around.
అతడు మరలా తిరగటానికి అదే ప్రారంభమైంది.
And when we learn, my brothers and sisters, to weep bitterly over our failure and our sin.
నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపాన్ని బట్టి మనం కూడా సంతాపపడి ఏడ్చటం మొదలుపెట్టినప్పుడు,
then we have begun the way back to rise up to the ministry that God has for us.
దేవుడు మన కొరకు ఏదైతే నియమించాడో ఆ పరిచర్యకు తిరిగి వెళ్లే క్రమంలో మనం ఉంటాం.
We'll continue in our next episode.
ఈ అధ్యయనమును తర్వాత మనం కొనసాగిద్దాం.